ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతీ నెల ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహాపరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ 86 సంవత్సరాల అవనీ సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ప్రవచన పంచాహ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
ఎన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ, ఎన్నెన్ని అననుకూలాలు ఉన్నప్పటికీ, సమాజ రీతులు వికృత పోకడలు పోతున్నప్పటికీ శాంతికి గనక దూరమైనట్లయితే మానవుడి మనుగడకు అర్థం లేదు. అసలు మనమంతా కూడా శాంతి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఎదురు చూస్తే అది రాదని, స్వాధ్యాయం వలన, సాధన వలన మాత్రమే మనకి అది లభిస్తుంది అని మనం అనుకుంటాం. నా పరంగా నా వరకైతే 50 ఏళ్ళు. 1962 జూన్ 9 మొట్టమొదటి స్వామిని దర్శనం చేశా. చేస్తే ఇగో ఇందాక అనుకున్నట్లుగా 50 ఏళ్లలో స్వామి చాలా సన్నిహితంగా, చాలా దూరంగా, కేవలం 40-50 మంది మధ్య, కేవలం 1 లక్ష మంది మధ్య అదే స్వామిని చూశాం. చూస్తే ఆ స్వామి నిత్యశాంతుడయ్యే గోచరించాడు. ఒక్కనాడు కూడా కనుబొమలు 2 ముడిబడిన వైరం మనం చూడలే. పరమ ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉంచారు. ఎలా ఉంచగలిగారు అంటే, ఎప్పుడైతే మనకు ఏదీ అక్కరలేదో, ఇది కావాలి అన్న ఆలోచన మన మనస్సులో పటమరించదో, ఉన్నదానితో హాయిగా తృప్తిగా ఉండగలుగుతామో, ఈ ఉన్నదన్నా పరమేశ్వరుడు మనకి మిగిల్చాడు కదా అన్నటువంటి ఆనందంతో ఉండగలుగుతామో, అప్పుడు శాంతిగా ఉండగలుగుతాం. మానవుడి యొక్క, మానవుడి దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా గత జన్మల యొక్క సంస్కారాల చేత నడపబడతాయి. అందుకనే కాళిదాసు జన్మజన్మాంతరేషు అంటాడు. ఆ జన్మజన్మాంతరేషు అంటే జననాంతర సౌహృదాని అంటాడు. అనేక జన్మలలో నుంచి వేళ వీడిలా ఎందుకున్నాడయ్యా అంటే, క్రితం జన్మలో సాధనంత వరకు చేసుకున్నాడు గనక అక్కడి నుంచి కొనసాగింపు చేసుకొని ఎక్కడో ముగించుకోవాలి కదా, అందుకని ఇట్లా ఉన్నాడు. మరి ఆయన అలా ఉన్నాడు కానీ వాళ్ళ అబ్బాయి ఇలా ఉన్నాడే, ఆయనకేమో దేవుడు అంటేనే ఇష్టం, వీడికి దేవుడు లేడని మొట్టమొదటి శబ్దమే అది అని అంటే, వీడు ఆ పాయలో నడుస్తూ వచ్చాడు. అనేక కారణాల వలన వీడు వాడికి కొడుకై పుట్టాడు తప్ప వీడి కథ వేరు, వాడి కథ వేరు. వీడు తెచ్చుకున్న మూట వేరు, వాడు తెచ్చుకున్న మూట వేరు. తండ్రి పరమశాంతంగా ఉండగలిగాడు, కొడుకు అశాంతికి మూలమై ఇక్కడ పారాడుతున్నాడు. చూశారా? కాబట్టి శాంతి సాధన చేత చేయాలి. దానికి పాత్వే ఏమిటి, ఏ మార్గంలో వెళ్ళాలి? సత్యసాయి భగవానుడి మహోపదేశం శాంతి అనబడేటువంటి ఈ 2 అక్షరాల పారమార్థిక చింతనకు ఒక భూమిక, ఒక వేదిక, ఒక ఛత్రము అయినటువంటి స్థితిలో, అంటే భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థితుల్లో ఈ శాంతిని ఎలా పొందాలి అంటే, భౌతిక భూమిలో మనబోటి వాళ్ళం ఉన్నాం అనుకుందాం. మనందరం అక్కడికి చెందిన వాళ్ళం. మనకన్నీ ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నవన్నీ మన ఇంట్లో ఉన్నాయి, కానీ శాంతి లేదు. ఎందుకని లేదు? ఎందుకని లేదంటే, అవన్నీ బై కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ తెచ్చుకున్నాం. మనలో ఉన్నటువంటి ఇగోని సాటిస్ఫై చేసుకోవటం కోసం తెచ్చుకున్నాం. అది సంతృప్తి పడింది అని అనుకునేలోగా మనకంటే పక్కవాడో ముందువాడో ఇంకో బలమైన విచిత్రమైన వస్తువుని తెచ్చి మనకు చూపిస్తున్నాడు వాడు. దానిని పొందేదాకా, ఇప్పటిదాకా పొందిన ఆనందం మన నుంచి దూరం అయిపోయింది. అంటే సాధనలో మొట్టమొదట కావలసినటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ 3 మహాత్ములు నా కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తున్నారు. సత్యసాయి భగవానుడితో ప్రత్యక్షం కాబట్టి ఆయన ప్రశాంతి నిలయం 1950లో కట్టబడింది. 1950 నుంచి నిన్న మొన్నటి వరకు 2011 వరకు స్వామి ఎవరిని ఏ క్షణంలోనూ ఇది నాకు కావాలి అని కోరలేదు. కనుక హాయిగా శాంతిగా ఉన్నారు. మనం ఈ 50 ఏళ్లలో కోరకుండా లేము, కనుక శాంతంగా లేము. కాబట్టి శాంతి ఎక్కడ లేదు అంటే కోరటంలో శాంతి లేదు. ఎక్కడ ఉన్నది అంటే కోరకుండా ఉండటంలో శాంతి ఉన్నది. ఈ కోరకుండా ఉండగలిగినటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. రెండవది అపరిగ్రహము అనే మాట ఉన్నది. ఒకరి నుంచి మనం గనక మరొక వస్తువుని తీసుకున్నట్లయితే కావాలని కానీ అడిగి కానీ దొంగిలించి కానీ తీసుకున్నట్లయితే అది శాంతినివ్వదు. మన ఇంట్లోనే ఉంది ఆ వస్తువు, కానీ దాన్ని చూసినప్పుడల్లా మన చర్యలన్నీ గుర్తొచ్చి మనకు ఆనందాన్ని ఇవ్వవు. అయితే దీన్ని కాస్త పొడిగించి, స్వామి ఈ మూడే అనుకుంటున్నారేమో, నాలుగో చెప్తాను వినండి. ఎవరి గిఫ్ట్ ఈజ్ అ రిఫ్ట్ బంగారు అన్నారు. చూశారా, గిఫ్ట్ ఎవడో ఇస్తాడు, ఓ పెన్నో గడియారమో ఏదో తెచ్చిస్తాడు, అండ్ రిఫ్ట్ స్టార్ట్స్. గడియారం ఇచ్చాడు బాగానే ఉంది, కానీ ఇస్తే రోలెక్స్ లాంటిది ఇవ్వాలి. ఇదే ఇచ్చేది, ఈ 3000ది 4000ది. చూసారా, రిలేటివ్గా మైండ్ ఆలోచన మొదలుపెట్టింది. వస్తువును పొందిన శాంతి లేదు, అది రాలేదన్నటువంటి అశాంతి అక్కడే పుడుతున్నది. కనుక ఏ గిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ రిఫ్ట్ అన్నారు. మరి ఏమివ్వాలి అంటే నిన్ను నీవు ఇచ్చుకోగలగాలి, అది అప్పుడు శాంతి. మీకేం కావాలంటే, మీకు ఏ కష్టం వస్తే, మీకు ఏ ఆనందం కావాలంటే, మీకు ఎటువంటి అవసరం ఉంటే నన్ను పిలవండి, నేనున్నాను అనేటువంటి మాట గనక మరొక వ్యక్తితో అంటే అన్న మనకి పొందిన వాడికి ఏకకాలంలో శాంతి ఆనందము రెండూ లభిస్తాయి. ఇది అనాలి అంటే ధర్మాచరణ చేసి ఉండాలి, సత్యాన్ని ఆశ్రయించి ఉండాలి. సత్యధర్మములు లేని శాంతి శాంతి కానే కాదు, కేవల తాత్కాలికమైనటువంటి ఒక ఒక్కొక్కసారి నిస్సహాయ స్థితిలో కూడా ఏదోలో ఇంకా మన వల్ల ఏమవుతుంది అని ఆగిపోతామే, అది శాంతి కాదు. ఇంద్రియాలు మన మీద దాడి చేస్తున్నప్పుడు, ఒక పోరాటం సలుపుతున్నప్పుడు, ఇంద్రియాలను ఎదుర్కోలేని ఒకనొక పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఎవరు సంయమనం పాటిస్తారో, ఎవరు ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తారో, ఎవరు దమము శమము రెండూ దగ్గర పెట్టుకుంటారో వాడు పరమశాంతుడై ఉంటాడు, పరమ తృప్తుడై ఉంటాడు, ఆనందమయుడై ఉంటాడు, సర్వానందమయుడై ఉంటాడు. వాడు పూర్ణుడై జ్ఞాని అయ్యి ప్రపంచంలో వెలుగుతాడు. అంటే జ్ఞాని ఇవ్వటానికి ఉన్నాడే తప్ప పుచ్చుకోవటానికి వచ్చిన వాడు జ్ఞాని కాదు. కనుక శాంతి అనబడేటువంటి మరొక స్థాయిని సాధనలో పరిప్రశ్న విచారణ చేయాలి. సత్యసాయి భగవానుడు దైవమా కాదా, అది కాదు ప్రశ్న. ఆయన దైవమే, కానీ ఇన్ని దైవ లక్షణాలు ఒక మానవ దేహంలో ఎలా ఉన్నాయి, అది పరిప్రశ్న. సత్యసాయి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు బోధించారు, స్వామి ఆచరించారా అని గనక ప్రశ్న వేస్తే అది పరిప్రశ్న. ఆచరించారు. సత్యధర్మాలు ఎలా ఆచరించారో నిన్న మొన్న చాలా తీవ్రంగా విచారణ చేశాం. ఈ శాంతిని కూడా స్వామి ఎలా ప్రసన్నంగా ఉండగలిగారు అంటే, మన ఇంటికి ఒక అతిథి, ఇద్దరు అతిథులు, పోనీ 40 మంది, మన ఇంట్లోనే ఫంక్షన్, మనమే పిలిచాం వాళ్ళని. ఇన్విటేషన్ వేసి మీరు రాకపోతే బాగుండదు, మీరు వస్తేనే మాకు ఆనందం, మీరు లేకపోతే ఎట్లా, ఎంతమంది వచ్చినా మీరు ఒక్కరూ రాపితే లోటు అంటే పాపం వాడు పరిగెత్తుకొని వచ్చాడు. వాడు వచ్చాడు, మనము పిలిచాం, అంతవరకు బాగుంది. వాడు వచ్చిన తర్వాత మన యాతన ప్రారంభమైంది. ఏమిటంటే ఈ తొందరగా ఈ ఫంక్షన్ అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు కదా అని. మరి స్వామి ఒకడికి ఇన్విటేషన్ వేసింది లేదు, నువ్వు రా అన్నది లేదు, నువ్వు పో అన్నది లేదు. 700,000 మంది ఉన్ననాడు ఎలా ఉన్నారో, 7 భక్తులతో పాత మందిరంలో ఉన్ననాడు కూడా అలాగే ఉన్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. అక్కడ ఆయన ఎక్కడ కంగారు పడినట్లు కానీ, అటు ఇటు ఏదో ఆలోచించినట్లు కానీ ఉండదు. రాణి పుట్టలు పుట్టలై ప్రవాహ వేగంతో వచ్చిన తాను నిశ్చలుడై, నిర్మలుడై, విశ్రాంతుడై, ప్రసన్నుడై, పారమార్థికమైన భూమికలో సంచారం చేయటం మనం ఈ కంటితో చూసాం. దీని పుస్తకాలు అక్కర్లే, 100 పుస్తకాలు కొని చదవక్కర్లేదు. నీవు చూసినటువంటిది మాత్రమే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నువ్వు చూశావు కనుక ఇంకా వారు రాలేదు వీరు రాలేదనే తాపత్రయము లేదు, అయ్యో ఇంతమంది వచ్చారే అన్న ఆలోచన లేదు. వచ్చిన వారితో స్వామి పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకే స్థితిలో ఏ రకమైన ఎనర్జీ లెవెల్లో తేడా లేకుండా ఉండటం, అది దైవీ లక్షణం. కాబట్టి ఆ దైవాన్ని గనక మనం సత్యధర్మాశ్రితమైనటువంటి తృప్తితో ఆనందంతో అన్ని వేళలా శాంతంగా గనక ఉండగలిగినట్లయితే ఇంద్రియాలు మనని ఏం చేయలేవు. వేదాంతిని అడగండి, ఇంద్రియాలను జయించవోయ్ అంటాడు. పెద్ద కష్టమేం కాదు, ఇంద్రియాలను జయించడం ఏంది, 4 రోజులు జాగ్రత్త పడితే అవి ఉండిపోతాయి. జయించబడిన ఇంద్రియాలతో ఎలా జీవించగలవనేదే మన ముందున్న ప్రశ్న. తాత్కాలికమైనటువంటి విజయం విజయం కాదు, శాశ్వత విజయం కావాలి. ఇంద్రియాలు మనం చెప్పినట్లు వినగలగాలి. అందుకనే భగవాన్ రమణులు ఒక చోట అంటారు, జ్ఞాని యొక్క స్థితి ఏమిటంటే మీరు అనుకునేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గనక ఉండి ఉంటే ఆ ముగ్గురు ప్రతిరోజు ఆ జ్ఞాని దగ్గరకు వచ్చి నుంచొని వినమ్రంగా ఏం చేయమంటారు అన్నట్టుగా నుంచుంటారు. అడగరు వాళ్ళు, వాళ్ళు అడగరు, జ్ఞాని చెప్పడు. కానీ ఆ మౌనభూమికలో ఇద్దరూ నిలకడ చెందుతారు. ఇది ఒకటి. రెండవది, యముడు కూడా చేతులు కట్టుకొని జ్ఞాని దగ్గర నుంచున్నప్పుడు జ్ఞానికి ఒక క్షణంలో గనక ఈ శరీరం ఇంకా ఈ ప్రపంచానికి అవసరం లేదు అని అడిగినప్పుడు కలిగినప్పుడు ఆ యముణ్ణి పిలిచి నా వెనక రా అంటాడట. అది జ్ఞాని యొక్క లక్షణం. శంకర భగవత్పాదులే గొప్ప ఉదాహరణ. కాబట్టి ఇక్కడ మానవుడు 2 భయాల నుంచి 2 బాధల నుంచి దూరం కావాలి. ఒకటి, జరిగిన దాని వలన మిగిలిన బాధ, జరగదేమో అన్నటువంటి ఒక భయం. ఈ 2 మధ్య ఆనందానికి దూరమైతే శాంతి దొరకదు. ఒకటి, ఈ జన్మలో కలిగినటువంటి అనేకానేకమైనటువంటి అనుభవాలని స్మృతులుగా మార్చుకొని పదే పదే జరిగినటువంటి చెడుని తలచుకుంటూ ఉంటే శాంతి దొరకదు. అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రపంచంలో ప్రకృతితో కూడి ఉన్నాయి కనుక అవి తమ వ్యాపారాన్ని కొనసాగించే ఒక ప్రయత్నం చేస్తాయి. ఓ వస్తువును చూడగానే ఇది నా సొంతమైతే బాగుండును అనిపిస్తుంది. ఏం చేయాలి అప్పుడు? ఆ వస్తువుకి మనస్సుని విముఖం చేయాలి. దానికి రమణ మహర్షి ఓ చిన్న ఉదాహరణ చెప్పారు. ఏ స్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్ ఎవరి దగ్గర ఉంటుందో ఆ వస్తువు తన దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నారు. ఆ స్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్ మనకి రావాలి. ఉపేక్షాభావం ఉంటామే, ఆ ఉపేక్ష రావాలి. అపేక్ష రాకూడదు. అపేక్ష ఉన్నదా వస్తువు మంది అయిపోతుంది, పెద్ద కష్టం కాదు. కానీ కాకూడదు. నీకంటూ ఒక వస్తువు నీ దగ్గర ఉన్నది, పరమేశ్వరుడు నీ యందున్నాడు గనక ఆ వస్తువు పేరు సద్వస్తువు. ఆ సద్వస్తువు అంటే ఆత్మ. అన్నీ దొంగిలింపబడుగాక, అన్నీ నశించిపోవుగాక, అన్నీ మార్పు చెందుగాక, అన్నీ అశాంతికి గురిచేయుగాక. కానీ నీవు ఆత్మనిష్టలో గనక ఉన్నట్లయితే నీ దగ్గర ఏది రాని ఏది పోని, ఏది జరగని జరక్కపని నీవు శాంతుడివై ఉంటావు, నీవు దాంతుడివై ఉంటావు, ఉదాత్తుడివై ఉంటావు. కనుక ఈ శాంతి ఒక ఆంతరంగికమైనటువంటి భావన. తర్వాత ఈ సాధనలో పరిప్రశ్న తర్వాత సేవయా అంటే భావన అని, పరమేశ్వరుణ్ణి భావయామి అంటుంది. భావయామి, నిన్ను భావిస్తున్నా, భావిస్తే చాలు. పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు శంకర భగవత్పాదులు. అంటే పూజలు, దానాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, మౌనాలు, ధ్యానాలు అన్నీ నీకు ఉత్తమ జన్మనిస్తాయి, కానీ శాంతిని ఎక్కడిస్తాయి? ఇంతకంటే ఉత్తమ జన్మ ఏది అని మనం గనక విచారణ చేసినట్లయితే మనకు అనిపిస్తుంది ఒక్కసారి నా రాజుగా పుడితే బాగుండును అని. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఉంటాడు, రాజపుత్ర చిరంజీవ మా మునిపుత్ర. ఓ రాజకుమారుడా, నీవు కలకాలం జీవించాలి. ఓ మునిపుత్ర మా జీవహ, నీవు జీవించొద్దు. ఆ శ్లోకం ఆపేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే రాజకుమారుడేమో కలకాలం ఉండాలట, మునికుమారుడేమో ఉండకూడదట. ఇదేమి ఆశీర్వచనం అనిపిస్తుంది. ఎందుకని ఉంటాడటంటే రాజు తాను చేసిన పాపాల అన్నింటికీ ఒక వారసుణ్ణి కన్నాడు గనక తాను అనుభవించగా మిగిలినదంతా అనుభవించటానికి తన కుమార రూపంలో ఉండుగాక. మునికుమారుడికి అసలు మరణమే ఉండుగాక, వాడు ఉండక్కర్లేదన్నాడు ఆయన. ముని ఎవరికి అపకారం చేయలేదు గనక, సత్కర్మలు చేశాడు గనక, అనేకమైనటువంటి మూటలు ఆ కొడుక్కి ఇచ్చాడు కనుక ఆ కొడుకు ఇంకా దానిని అనుభవించడానికంటూ ఏం లేదు గనక ఇక్కడ ఉండక్కర్లేదు అన్నాడు. జీవవా మరవా వ్యాధో మా జీవ మా మర. ఒక వేటగాడు మాత్రం మరణించను వద్దు, జీవించను వద్దు అన్నారాయన. ఒక పిట్ట తన పొట్ట నింపుకోవటానికి 2-3 గింజలతో సంతృప్తి పడి తాను పొదిగినటువంటి, తాను పెట్టినటువంటి గుడ్లని తన రెక్కల కిందే పొదిగి మళ్ళీ వాటికి రెక్కలు వచ్చి ఆకాశంలోకి ఎగిరేదాకా సంరక్షిస్తున్న ఒక పరమ పవిత్ర కార్యక్రమంలో ఉన్నటువంటి పక్షిని వేటగాడు గురి చూసి బాణం వేసి చంపినప్పుడు తాను పోతున్నానన్న బాధ కంటే ఈ బిడ్డలు ఏమైపోతాయో అన్న యాతనతో మరణిస్తున్నదే. ఆ మరణయాతన అనుభవించటానికి జీవిస్తూనే యాతన అనుభవించు, యాతన అనుభవిస్తూ జీవించవయ్యా వేటగాడా అంటాడు. అంటే రాజు, ముని, వేటగాడు, ఆ ముగ్గురు ఎక్కడున్నారు? మన ఎందున్నారు? మనం ఎలా ఉండాలి? మునివలే ఉండాలి, మౌనంగా ఉండాలి. వాక్కు అగ్నిస్వరూపం గనక అది శాంతిని ప్రశాంతిని ఇచ్చేటువంటి సరళమైన, సూటి అయిన, గంభీరమైన, స్వచ్ఛమైన భాషని మనం వాడాలి. ఆ భాష పరమేశ్వరుడి యొక్క స్వరూపం. భాష లేకపోతే అభివ్యక్తి లేదు. 84 లక్షల జీవరాశులలో మానవుడు ఒక్కడికే కమ్యూనికేషన్ అనబడేటువంటి ఒక స్కిల్ ఇవ్వబడింది, ప్రజ్ఞ. అదే వాగ్రూపంలో ఇవ్వాలి. ఆ వాక్కు పరమేశ్వరుడి యొక్క స్వరూపంగా భావన చేసిన వాడు ఒక సంస్కారాన్ని, సంస్కృతిని, ఒక పటిష్టమైనటువంటి నేపథ్యాన్ని, శాస్త్రాధ్యయనాన్ని, అభ్యసనాన్ని, లోకం యొక్క పోకడని అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని తన వాక్కుతో ఈ ప్రపంచానికి బోధ చేయాలి, తద్వారా ఆనందాన్ని కలిగించాలి, శాంతి వైపు వాడిని నడిపించాలి. అందుకనే వేద ప్రామాణికమైన మాట ఈ శాంతిని గురించి, ఏనకేనా ప్రుపాయేన యశ కశ్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. ఏమిటయా ఈశ్వరుడికి పూజ అంటేట? ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రజ్ఞ ఉంది. ప్రతి వ్యక్తికి ప్రజ్ఞ లేనివాడు ఈ ప్రపంచంలో లేడు. ఒక్కొడికి ఒక్కో రకంగా ఉంది. ఆ ప్రజ్ఞ ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి జనుల అందరికీ ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించి ఒక పరమానందాన్ని గనక కలిగించినట్లయితే అది మాత్రమే శివపూజ. తదేవ తత్ ఏవ ఈశ్వర పూజనం. అది మిగతా అభిషేకమా, ఓ విగ్రహం ఇంకో విగ్రహానికి పోసినట్టేనన్నారు. అలంకారమా, ఈ దండ తీసుకెళ్ళి ఆ దండకి ఈ విగ్రహం ఉండి ఆ విగ్రహానికి వేసింది. మరి మానసికమైనటువంటి భావనలో నిలకడ చెందినటువంటి శాంతచిత్తుడు ఎలా ఉన్నాడంటే, పరమ ప్రశాంతంగా, ప్రసన్నంగా. ఓ రామకృష్ణ గురుదేవులు, అనేకమైనటువంటి గెలాక్సీ ఆఫ్ గురుస్, వీళ్ళంతా ఏం చేశారంటే బోధించవలసిన టైంలోనే బోధించారు. మరి మిగతా సమయం అంతా ఏం చేశారు అని, స్వాత్మానందులై ఆనందచిత్తులై తమతో తాము కూడి సత్తుతో. చిత్తంటే మనం అనుకున్నాం మొట్టమొదటి రోజు విచారణ, ఈ కనిపిస్తున్న పాంచభౌతిక దేహము చిత్, కానీ దీని ఈ దేహానికి మూలమైనది సత్. ఈ సత్ చిత్తు రెండు ఏకం కాగలిగినట్లయితే దాని వలన కలిగేటువంటి ఫలితము ఆనందం. కాబట్టి అది సత్ చిత్ ఆనంద స్థితి. ఈ సచ్చితానంద స్థితి అన్ని వేళల అవస్థాత్రయాతీతంగా, గుణత్రయాతీతంగా, కాలత్రయాతీతంగా పరమశాంత చిత్తుడైనటువంటి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడిని తీసుకోండి. తండ్రి పెట్టిన ఏ యాతనకి ఆయన చెలించలేదు, కన్నీరు పెట్టలేదు, కంటతడి పెట్టలేదు, నా తండ్రి నాకు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనలేదు, హరి చూసుకుంటాడు అన్నాడు. అది ప్రణిపాతేన, సమర్పణ అంటే అది. పరిప్రశ్నైన ప్రశ్నలేమో హిరణ్యకశిపుడు వేశాడు, దేవుడు ఉన్నాడా, హరి ఉన్నాడంటున్నావు, ఎక్కడున్నావు చూపించంటున్నాడు, వాడిది ప్రశ్న. ఈయనది పరిప్రశ్న, ఇడుగోనయ్యా ఇటువంటి నా తండ్రి వెంటి మూఢులు చాలామంది ఉన్నారు, ఇలాంటి ప్రశ్న వేస్తున్నారు, ఒకసారి కనపడరాదా, అంటే ఎక్కడున్నావు, సర్వాంతర్వ్యామివి కదా అంటూ తనకు తాను సమాధానం చెప్పుకున్నది పరిప్రశ్నలో నుంచి పుట్టినటువంటి ఒక జవాబు. సేవయా నిరంతరమైన హరిభావనలో ఉండటమే ఉత్కృష్టమైన భాగవత లక్షణం. కాబట్టి ప్రహ్లాదుణ్ణి మనం ఇక్కడ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గనక అనుకోవాలంటే ఆయన కథ చదువుకోవాలి. ఆ కథలో నుంచి తన తండ్రిని నరకేసరి రూపంలో వచ్చి పొట్ట చీల్చి కలుషరక్తాన్నంతా తాగి తన తండ్రికి యోగాన్ని అనుగ్రహిస్తున్నటువంటి వేళ ప్రహ్లాదుడి మనస్సు తడబడిందా, కలవరపడిందా, అయ్యో నా తండ్రి మరణించాడే అని అనుకున్నాడా, ఈ వచ్చినవాడు నన్ను విష్ణువుగా అనుకోలేదుగా, విష్ణువు నరకేశ్వరి అని అనుకోలే, 4 చేతులతో చక్కగా మహాలక్ష్మితో చాలా అందంగా సౌందర్యంగా పట్టు పీతాంబరాలు కట్టుకొని నిత్య సత్య శాశ్వతుడిగా వస్తాడనుకుంటే ఈ నరకేశరి రూపంలో వచ్చాడే, ఈయన నన్ను చంపుతాడేమో అన్న భయం లేదు. భయము జీవలక్షణం. ఇందాక మనం అనుకున్నాం శాంతి ఎందుకు దొరకదంటే, ఒంట్లో చిన్న నలత రాగానే మనం ఇంకా ఇక్కడ ఉండవేమో ఎక్కువ కాలం అంటాం. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా మనమే ఎక్కువ కాలం ఇక్కడ ఉండవు. కానీ ఉన్నంతకాలం ఎట్లా ఉన్నామన్నది ప్రశ్న. ఎలా ఉండాలంటే అదిగో ప్రహ్లాదుడి వలె శాంతచిత్తంతో ఉండాలి. పరమేశ్వరుడి యొక్క భావన, పరమేశ్వరుడి యొక్క తలపు, పరమేశ్వరుడి యొక్క చింతన, పరమేశ్వరుడి యొక్క దివ్యతత్వ విచారణ ఎవరి మనస్సునందు, ఎవరి ప్రత్యణువునందు అన్ని వేళలా ప్రజ్వలిస్తూ ఉంటుందో, ప్రకాశమానమై ఉంటుందో, వాడు శాంతుడై ఉంటాడు. ఏమిటండి ఇన్ని కష్టాలు వచ్చినా మనిషి తొణకడేమి, బెణకడేమి, శాంతం పోగొట్టుకోకుండా ఎలా నిలబెట్టుకోగలుగుతున్నాడంటే ఇంద్రియ నిగ్రహము, పరమేశ్వర భావన, సమర్పణ, పరమేశ్వరుడికి చెందినటువంటి ఒక శరణాగతి. స్పిరిచువల్ ఆర్డర్లో హయ్యెస్ట్ భావన అర్చన కాదు, ఆరాధన కాదు, ఊరేగింపు కాదు, వేడుక జాతరలు ఇవి కాదు. అత్యున్నతమైనటువంటి స్థితి ఏమిటి అంటే సరెండర్ కావటమే, శరణాగతి చెందటమే. రమణ మహర్షిని అడిగారు శరణాగతి చెందమంటున్నారు ఎవరికి చెందాలి అని. నాకెవరికి ఇష్టమైతే వాళ్ళకి చెందుతానంటాం కదా. అంటే ప్రతి మనిషికి ఒక ఇష్టదైవం, కాస్త అక్కరకొచ్చే దైవం, అప్పుడప్పుడు పలకరించే దైవం, రకరకాలు ఉంటాయని అనుకుంటారు. దైవం ఒక్కడే, వాడే అన్ని రకాలుగా ఆపరేట్ అవుతూ ఉంటాడు. నిజానికి ఈ శరణాగతి ఎవరికి చెందాలంటే సరెండర్ టు ద సెల్ఫ్ అన్నారు రమణ మహర్షి. అన్నింటికంటే చాలా కష్టం. నేను వెళ్ళి ఇంకో గురువుగారి కాళ్ళ మీద పడి మీరేనా నన్ను ఆదుకోవాలంటే చాలా తేలిక. అసలు మన లోపల ఉన్న ఆత్మకి మనం సరెండర్ కావాలంటే ఈ ఆత్మని ఎరగాలి. ఎరగాలి అంటే సాధన చేయాలి. సాధన చేయాలంటే సమదమాదులు ఉండాలి, నియంత్రించబడిన జీవితం ఉండాలి, పరితృప్తమైన జీవితం ఉండాలి, ఏ రకమైన కోరిక లేనటువంటి భావన ఉండాలి, ఎవరి నుంచి ఏది ఆశించని స్థితిలో ఉండాలి. ఎన్ని పోగొట్టుకుంటే ఒక్కదాన్ని రాబట్టుకోగలుగుతాం. ఎన్నో చాలా పోగొట్టుకోవాలి, పోగొట్టుకుంటే ఆ ఒక్కటి రాబట్టుకోగలం. ఆ రాబట్టుకోవలసినటువంటిది శాంతం గనక అయినట్లయితే, అది శాంతి అయినట్లయితే, ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి సాధనలో షడూర్మములతో షడ్వికారములతో షడ్వర్గములతో ఏర్పడిన ఈ దేహము అశాశ్వతమన్న భావనలో నుంచి నిత్య సత్య శాశ్వతుడైనటువంటి ఆత్మ మనయందు అందరి యందు అదే ఉన్నదని ఎవరైతే ఒక ఏక చింతనతో ఉంటారో వారు శాంతులుగా మనం భావన చేయాలి. అనేకమైనటువంటి అలలు, కెరటాలు, తుంపరలు పుడుతున్నా అవి ఎట్లా పుట్టి సముద్రంలోనే సమసిపోతున్నాయో, అలాగే 60,000 70,000 ఆలోచనలు మానవ దేహంలో పుడుతున్నప్పుడు పుట్టని అనుకోవాలి. పుట్టిన ప్రతి ఆలోచనతో గనక మనం దగ్గర అయినట్లయితే మనము ఆలోచించుకోవటానికి కానీ, ఆలోచన రాహిత్య స్థితిలోకి వెళ్ళటానికి కానీ, భావశూన్యతని పొందటానికి కానీ, పరమ ఆర్ద్రమైనటువంటి ఉదాత్త స్థితిలోకి వెళ్ళటానికి కానీ అవకాశాలు కోల్పోతాం. కనుక ఇంట బయట, లోపల బయట ఎట్లా ఉండాలి, పరమశాంతంగా ఉండాలి. కానీ స్వామి 195 మంది ఎలా ఉంటారు అనే దాన్ని ఒకచోట స్వామి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఎక్స్టర్నల్ కామ్నెస్ అండ్ ఇంటర్నల్ కమోషన్, దే డోంట్ మ్యాచ్ బంగారు అన్నారు. చూశారా, ఇంటర్నల్ కమోషన్ ఉంది, బయటికి ఎక్స్టర్నల్గా కామ్గా ఉన్నాడు. ఉన్నాడా అంటే ఉన్నట్టుగా ఉన్నాడు, ఉన్నట్టుగా కనపడుతున్నాడు, అదే పబ్లిక్ సెల్ఫ్. లోపల ఎలా ఉన్నాడు, అంతా కమోషనే, గందరగోళమే. ఇది అయిపోయిన తర్వాత వాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అట్లా కాకుండా ఇంట్లో, ఒంట్లో, బయట, అందరితో, అన్ని వేళలా, అన్ని అవస్థలలో ఏకరీతి ఒక్క విధంగా గనక ఉండగలిగినట్లయితే వాడు శాంతుడవుతాడు, వాడు భాగవతుడవుతాడు, వాడు సార్థక జీవుడు అవుతాడు. తద్వారా, తన ద్వారా ఈ ప్రపంచానికి శాంతి కిరణాలని నిరంతరము ప్రసారిస్తూనే ఉంటాడు. ఆ నిరంతరమైనటువంటి ప్రసార భూమికలో గనక మనం కాసేపు నిలకడ చెందగలిగినట్లయితే ఈ శమించిన, ఆగిన, నియంత్రించబడిన, నిస్థూలమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా పరమేశ్వర భావనలో గనక కలుపుకోగలిగితే అది శాంతం వైపు దారితీస్తుంది. అందుకనే నవరసాలు ఉన్నప్పటికీ శాంతరసం మహోత్కృష్టమైనది. భారతం అంటే ఏమిటి, అంతా యుద్ధమే, అంతా స్పర్ధే, అంతా పగే, అంతా అసూయే, 99% దానిలో నెగటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉన్నది భారతంలో. ధర్మశాస్త్రంగా మనకు బోధ చేసినప్పటికీ ఆ పాత్రలన్నీ కూడా ఒక ఆశ వెంట, ఒక ఎండమావి వెంట, ఒక అభద్రత వెంట, ఒక యాతన వెంట, ఒక అననుకూలత వెంట పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినవన్నీ సమసిపోయినాయి, పరమాత్మను ఆశ్రయించినవన్నీ కలకాలం నిలిచిపోయినాయి. ఇంతే తేడా. ఆ పరమాత్మను ఆశ్రయించినవేమిటి? 5 పాండవులు, కుంతి, ద్రౌపది, ఇంతే. చిట్ట చివరికి ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా సమసిపోవలసిన పరిస్థితి ఏర్పడితే ధర్మరాజు తన ఆవరణ ప్రభావం చేత యుద్ధానంతరం అన్నీ పోగొట్టుకున్న పెద తండ్రి ఏకాకి అయి దుఃఖితుడై విలపిస్తున్నాడని ప్రతిరోజు శుశ్రూష చేశాడు. మా తండ్రిని ఎప్పుడో చిన్నప్పుడే పోగొట్టుకున్నాం గనక మా పెద తండ్రే మా తండ్రి అన్నటువంటి భావనలో ఉంటే అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఏమిటంటే, ఇంకా ఎన్నాళ్ళు పాండుకుమారుల చేత సేవ చేయించుకుంటావు, సిగ్గు లేదా? ఎప్పుడు స్వాధ్యాయంలోకి వెళతావు? ఎప్పుడు తపస్సు చేసుకుంటావు? ఎప్పుడు శాంతచిత్తుడు అవుతావు? నీవు ఇట్లాగే ఆలోచిస్తూ ఉంటే పోయిన 100 వెనక్కి వస్తారా? గంగానదీ తీరానికి వెళ్ళు, దీక్షలో ఉండు, పరమేశ్వరుడితో నీ మనస్సుని అనుసంధానం చేయి, నీవు కూడా ముక్తుడివికా అన్నప్పుడు మాత్రమే ఈ ధృతరాష్ట్రుడు, గాంధారి గంగాతీరానికి వెళ్ళి తపస్సు చేశారు. అంతవరకు చనిపోయినటువంటి తమ బిడ్డల పట్ల, చంపిన పాండవుల పట్ల అనేకమైన విరుద్ధ భావజాలంతో ఏది పరమచరమైన స్థాయికి వచ్చి కూడా వయస్సు ముదిమి ఏర్పడిన తర్వాత కూడా ఇంకా పరిణామం చెందలేదు. ఆ అపరిణామం చెందే స్థాయిలోకి జీవుడు వెళ్ళాలి అంటే ఎట్లా ఉన్నా సరే శాంతరసాన్ని మనం పోషించాలి, శాంతంగా ఉండాలి. పరమేశ్వరుణ్ణి అవమానించినంతగా మనల్ని అవమానించిన వాడు ఎవడూ లేడు. ఆ యాతన ఏమిటో మనకు తెలియదు. పరమేశ్వరుణ్ణి, ఆనాటి కృష్ణుణ్ణి, నిజానికి సత్యసాయి భగవానుణ్ణి ఎన్ని రకాలుగా అవమానించవచ్చునో అవమానించింది ఈ జాతి, కృతజ్ఞత లేకుండా అవమానించింది. కానీ పరమేశ్వరుడు శాంతరసాన్ని, శాంత చిత్తాన్ని, శాంత స్వభావాన్ని ఈ ప్రపంచానికి నిజానికి అది విశ్వరూపంగా మనం భావన చేస్తే ఆ విశ్వరూపాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. మహాత్ములైన వారందరినీ సమాజం నిర్దయగా చూస్తుంది, అంత జాగ్రత్తగా చూడదు. వారి నుంచి ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని మ్యాగ్నిఫై చేద్దామని కాచు కూర్చుంటుంది. కానీ ఒక ఉదాత్త భూమికలో ఉన్నటువంటి అవతారమూర్తి కానీ, పూర్ణ పురుషుడు కానీ, పుణ్యపురుషుడు కానీ, లోకం కోసము మాత్రమే, ఈ జనహితం కోసం మాత్రమే, జగద్ధితం కోసం మాత్రమే, అందరికీ శ్రీకైవల్య పదాన్ని ఇవ్వటం కోసం మాత్రమే ఈ శాంత భూమికలో, శాంతి భూమికలో ఉంటాడు. కనుక ఇవాళ త్యాగరాజస్వామిని ఒక క్షణం గుర్తు చేసుకుందాం. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు ఆయన కదా. మనం ఇవాళ ఆ మాట అనటంలే, సౌఖ్యము లేక శాంతము లేదు అంటున్నాం. సౌఖ్యము అంటే భోగం, దాని వెనక పడి 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 యాతన పడి దాన్ని నిలబెట్టుకొని చివరికి ఆ బరువు కిందే మరణించే స్థితికి మనం వచ్చాం. శాంతంగా ఉన్నట్లయితే సౌఖ్యం మనది, సౌఖ్యం మనదిగా ఉంటే సంతోషం మనది, సంతోషం మనదైతే ఆనందం మనది, ఆనందం మనదైతే పరమానందం మనది, పరమానందం మనదైతే బ్రహ్మానందం కూడా మనదే. అందుకనే శంకర భగవత్పాదులు ప్రౌఢానుభూతిలో మాటంటారు. ఏమంటారంటే, బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి జ్ఞానశబ్దేన విఖ్యాత పరమానందదాయిని అని. దాన్ని స్వామి మామూలు మాటల్లో మనకి చక్కగా అర్థమయ్యే రీతిలో, ఏం లేదు బంగారు, నేను బ్రహ్మమును అనుకో, ఎవరి మీద ఆధారపడిన స్థితిని తెచ్చుకో, ఈ రెండూ గనక ఏర్పడినట్లయితే దాని పేరే ధ్యానం, అటువంటి స్థితిలో నీవు ఉండగలిగితే అది నీకు పరమానందాన్ని ఇస్తుంది. ఇంకోటి మీద ఆధారపడ్డవాడిని ఒక్కడిని చూపించండి, శాంతంగా ఉన్నవాడు. 11 ఎవరో క్యారియర్ తెస్తాడు అంటే 11:01 రాకపోతే తలడిల్లిపోతాం. శాంతం ఎక్కడుంది? శాంతం మీద 2 మాట్లాడాం, ఉందే? లేదే. లేదు, రావలసిన వాడు విమానం దిగి ఇంకా ఇంటికి రాలేదు, దిగాడు ఊళ్ళో ఉంటున్నాడు ఇంకా ఇంటికి రాలేదు అంటూ శాంతాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇది చాలా అల్పమైనటువంటి, స్వల్పమైనటువంటి, భౌతికమైనటువంటి, అధోస్థాయికి చెందినటువంటి మానస సంచారం. ఇందులో ఎవరి కథ ఎట్లా, ఎప్పుడు, ఏ విధంగా నడవవలసి ఉన్నదో ఇట్ ఈజ్ ఆల్ ప్రీడిటర్మిన్డ్. దాని ప్రకారమే అవి జరుగుతాయి గనక జీవుడు నిమిత్తమాత్రుడు గనక ఆ నిమిత్తమాత్ర స్థితిలో మనం ఉండగలగాలి. అందుకనే జల్లెళ్ళమూడమ్మ సర్వ జగత్తుకి పరమాద్భుతమైన సూచన చేసింది. ఏమన్నదంటే, అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు, ఇది గనక నువ్వు జాగ్రత్త పెట్టుకుంటే నీకు శాంతి అక్కడే దొరుకుతుంది అన్నది. అనుకున్నది జరగదు, జరిగి తీరదన్నది ఆవిడ. అంతేకాదు, నీకున్నది తప్పదు, నీకున్నది నువ్వు అనుభవించవలసిందే, ఇంకా అశాంతికి తావులేని స్థాయి గనక శాంతిగా ఉండాలి, శాంతి కావాలంటే తృప్తిగా ఉండాలి, మహాత్ముల సమాశ్రయంలో ఉండాలి, మంచి మాటలు అనుకుంటూ ఉండాలి, మంచి మాటలు వింటూ ఉండాలి, మంచి మాటలు చదువుకుంటూ ఉండాలి, దానితో పాటుగా పరిప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ప్రశ్న వేసుకోవాలి, జవాబు పొందాలి, ఇవ్వదగిన వాడిని అడగాలి, కావలసింది రాబట్టుకోవాలి, దాన్ని పక్కన పెట్టుకోవాలి, ముందుకు వెళుతూ ఉండాలి. అనేక సంశయాలు, దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. ఈ దేహం సమసిపోయేదాకా ఆత్మ సంశయాత్మగా ఉంటుంది. సంశయంతో కూడిన ఆత్మకు పురోగమనం లేదు. ఉన్నదంతా తిరోగమనం గనక కావలసినది ఏమిటి అంటే, తిరోగమనమూ వద్దు, పురోగమనమూ వద్దు, గమనమే లేని ఒక నిశ్చలమైన ఆత్మైక భూమికలో గనక మనం ఉండగలిగినట్లయితే పరమశాంతంగా మనం ఉండగలుగుతాం. ఏమున్నదని ఈ మహర్షులంతా, ఏం పొందారని ఈ మహాత్ములంతా, ఏ అను భౌతికానుభూతిని పొందారని ఈ ప్రపంచంలో పురాణ పురుషులంతా మనకు ఆదర్శ పురుషులైనారంటే, ఏమీ అక్కరలేదు కనుకనే వాళ్ళు పుణ్యమూర్తులైనారు కనుక ఏమీ అక్కరలేని స్థితికి మనం వెళ్ళాలి. వస్తాయా రానివ్వండి, వస్తే అవి నీ దగ్గర ఉంటాయా ఉంటాయి, పోతాయా పోతాయి, దాంతో కూడా నీకు ప్రమేయం లేదు. కావాలని కోరకండి, దానికై పారాడకండి, దానికై పరిగెత్తకండి, దానికై అలసిపోకండి, ఇంద్రియాలకు లోబడకండి. ఇది శాంతరసం హెచ్చరిస్తున్నది. ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వర భావనతో గనక కూడి ఉన్నట్లయితే ఈ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో, శ్రవణంతో ప్రారంభమై కదా, ఈ శ్రవణంతో ప్రారంభమైన ఈ తొమ్మిది భగవంతుడి వైపు నడిపించేటువంటి దివ్య మార్గాలు కనుక మనస్సుని ఆలోచనారాహిత్య స్థితికి తీసుకువెళ్ళాలి. దానికి పరమేశ్వరుడి నిత్య ప్రార్థన, నిత్య ధ్యానము, నిత్య యోగము, త్యాగము, పరమేశ్వరుని యందు అచంచలమైన విశ్వాసము, కర్త ఒకడున్నాడన్నటువంటి ఒక భావన మనకు కనుక ఉన్నట్లయితే జీవితమంతా శాంతిధామం, లోపల ఉన్నదంతా ప్రశాంతి నిలయం. అసలు దేహమే అరుణాచలమై, దేహమే ప్రశాంతి నిలయమై కనుక మారినట్లయితే శాంతి ఇవ్వటానికి మరొక వ్యక్తి అవసరం లేదు. ఎందుకనంటే తెచ్చుకోవలసింది మనమే, తెచ్చుకున్న దానిని నిలబెట్టుకోవలసింది మనమే, నిలబెట్టుకున్న దానిని పంచవలసిన బాధ్యత మనదే గనక గురుతరమైనటువంటి స్థాయిలో జీవుడు పరమోత్కృష్టమైన భావనా స్థితిలో ఈ శాంతిని అన్నివేళలా పొందుతూ ఉండాలి. సత్యసాయి భగవానుడు తమ అవనీ సంచారంలో ఈ 86 సంవత్సరాలు కూడా శాంతమూర్తి అయి శాంతి ఘనీభవించిన లేదా ప్రవహించిన శాంతమై ఉన్న కారణంగానే స్వామి యొక్క దేహము, స్వామి యొక్క చూపు, స్వామి యొక్క పలుకు, స్వామి నడిచిన నడక నడత అంతా కూడా జాతి మతాలు దాటి, దేశాలు దాటి, ఎల్లలు దాటి, సుమారుగా ఈ దేశంలో ఎన్ని దేశాలున్నాయో ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఎన్ని ద్వీపాలున్నాయో, ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్య నదులున్నాయో, ఎన్ని పుణ్య తీర్థాలున్నాయో, అన్నింటి చోట అన్ని చోట్ల సత్యసాయి రామనామం వినపడుతూనే ఉన్నది. చూడండి, రామాలయం ఉంటుంది పక్కనే, సత్యసాయి రామాలయం దాంట్లోనే ఉంటుంది, ఇంకో గదిలో ఇంకో మందిరంలో కాదు. ఇది సత్యసాయి భగవానుడు శాంతరసాన్ని, శాంతిభావాన్ని ఈ ప్రపంచానికి ఉపదేశించినటువంటి మార్గం. ఒక ప్రత్యక్షమైనటువంటి శాంతికి సంబంధించిన ఒక మాట చెప్పి మన ఈ సత్సంగాన్ని, విచారణని ముగిద్దాం. 1984 ప్రాంతంలో ఒక తెల్లవారినటువంటి వేళ సుమారు 7:45 స్వామి ఆ రోజుల్లో 7-8 మందిని ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉండేవాడిని. వెళ్ళామందరం, మాతో పాటు ఒక నీగ్రో స్త్రీ ఆ రూమ్లోకి వచ్చి ఇంటర్వ్యూ రూమ్లో కూర్చుంది, స్వామికి దూరంగా మూలగా కూర్చొనింది. ఆమె ఒళ్ళో నెలలు నిండిన, ఇంకా నిండని పసిపాప ఉన్నది. లోపలికి వస్తూనే ఏడవటమే మొదలుపెట్టింది, ఓంకారనాదంతో పోటీగా ఏడుస్తున్నది పిల్ల. స్వామి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకేదో ఇచ్చేవిస్తున్నారు, ఉంగరాలు సృష్టిస్తున్నారు, గొలుసులు సృష్టిస్తున్నారు, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్క భాషలో మాట్లాడుతున్నారు. నేను కూడా ఆ గోడవైపు కూర్చొనుంటే స్వామి నన్ను పిలిచి తమ సింహాసనానికి ఎడంవైపున కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే ఆ దృశ్యం నాకు కనపడాలి కనుక బహుశా పక్కన కూర్చోబెట్టుకున్నారు. అన్నీ అయిపోయినాయి. ఇంతలోకే స్వామి, ఆ నీగ్రో లేడీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది, స్వామి తమ హస్తచాలనంతో సృష్టించి ఇట్లా విసిరారు. అప్పటిదాకా చేతిలో ఏం లేదు. అలా విసిరితే ఆ పసిపాప మెళ్ళు ఒక చిన్న గొలుసు పడింది. గొలుసు పడ్డదో లేదో రోదన ఆగిపోయింది, టక్కన ఆగిపోయింది. ఆగిపోగానే ఆ తల్లికి ఆనందం కలిగింది. స్వామి ఆమెతో ఏం మాట్లాడలేదు. కానీ ఓ 2 నిమిషాలు అయిన తర్వాత స్వామి ఆమెను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగారు. అనగానే ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అన్నది. వెంటనే స్వామి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ చైల్డ్ అని అడిగారు. అడిగితే వివేనియా అన్నది. వాట్ డస్ ఇట్ మీన్ అన్నారు స్వామి. స్వామి, ఇట్ ఈజ్ ప్రశాంతి, ఇట్ ఈజ్ ప్రశాంతి, దట్ వాట్ షీ సెడ్. యు నో వాట్ స్వామి సెడ్ ఇమీడియట్లీ, పీస్ ఈజ్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఓన్లీ పీసెస్. దట్ ఇస్ ద క్రిప్టిక్ స్టేట్మెంట్ స్వామి గేవ్. యువర్ హస్బెండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, వై డిడ్ యూ కమ్ దిస్ ఫార్? యువర్ హస్బెండ్ లవ్స్ యూ, యువర్ డాటర్ నీడ్స్ యువర్ హస్బెండ్, షీ నీడ్స్ ఎ ఫాదర్, ఎ కేరింగ్ ఫాదర్, గో బ్యాక్ అన్నారు. స్వామి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్, వేర్ ఈస్ ద ప్రూఫ్ అని అడిగింది. వెంటనే స్వామి ఇచ్చిన జవాబు ఏమిటంటే, ద ప్రూఫ్ యూ వాంట్, యు ఆర్ అండర్ దిస్ రూఫ్, దట్ ఇస్ ద ప్రూఫ్ అన్నారు. ఇక్కడ ఉండటమే ప్రూఫ్, కాబట్టి వెళ్ళిపోమన్నారు. కాబట్టి శాంతి ఎక్కడ అంటే బయట లేదు, బయట ఉన్నదంతా పీసెస్, లోపల ఉన్నది పీస్. అది అఖండము, అచ్యుతము, అనంతము, అచిరము, శాశ్వతం. కాబట్టి ఆ శాంతిధామంగా మనం జీవిస్తున్నటువంటి జీవన కాలమంతా కూడా శాంతిమయం చేసుకోవాలి, తృప్తిగా జీవించాలి, ఆనందంగా ఉండాలి. అందరికంటే మనం భగవంతుని గురించి కాసేపు మాట్లాడుకునేటువంటి ఒక మనస్సుని, ఇగో మన కోటి సమితి లాంటి ఒక చక్కని సమితిని, ఇటువంటి అవకాశాలు అనేకంగా మనకి ఇస్తున్నందుకు మనం ఆనందపడాలి, పరమాత్మ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. తద్వారా శాంతిని మనం అనుభవించాలి, ఆ శాంతిని మన సంపద చేసుకోవాలి. ఆ సంపదని, శాంతిని అందరికీ పంచగలిగినటువంటి స్థాయికి మనం వెళ్ళాలి. ఆ దిశగా పరమేశ్వరుడైనటువంటి స్వామి ఎందరెందరో కొన్ని కోటానుకోట్ల మందికి ఈ శాంతిని వరదానం చేసినటువంటి మహాపూర్ణావతారంగా భావన చేస్తూ, సత్యంతో కూడిన ధర్మం, సత్యధర్మాలతో కూడినటువంటి శాంతి ఎక్కడ ఉన్నదో అక్కడ జీవుడు తన సచ్చిదానంద స్థితిని, ఒక పూర్ణమైనటువంటి భక్తిభావనని, నిర్మలమైనటువంటి సేవాభావాన్ని, అమితమైన అనంతమైనటువంటి ఆనందాన్ని అన్ని వేళలా అనుభవించాలి. ఎప్పుడో ఆనందం అనుభవిస్తే ఏమిటి, ఆ ఆనందం అచిరకాలంగా ఉండాలి కనుక ఈ ఆనందం అంతా కూడా ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉండేటువంటి విరామం, ఆ విరామము శూన్యము కానీ అది శుద్ధము, అది శుద్ధము, అది పూర్ణము. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే మనకు కలిగినటువంటి అనుభూతులన్నింటినీ, అనుభవాలన్నింటినీ శాంతంగా హాయిగా అనుభవించగలుగుతూ పరమేశ్వరుడు ఇటువంటి మహోన్నతమైన మానవ జన్మని, ఉత్కృష్టమైనటువంటి మానవ దేహాన్ని, ఒక నిత్య సత్సంగ యోగాన్ని అనుగ్రహించినందుకు సర్వదా భగవంతుని పట్ల, అంటే స్వామి పట్ల కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని గనక మనం గడపగలిగినట్లయితే, ఈ ఉన్నదంతా బ్రహ్మమన్న భావనలో నిలకడ చెందగలిగినట్లయితే, మార్గాలు వేరైనప్పటికీ కూడా గమ్యం ఒక్కటేనని, ఏకం సత్ విప్రాబహుధావదంతి అని, సత్యం ఒక్కటేనని విజ్ఞులైన వారు, అనుభవించిన వారు, ప్రాజ్ఞులైన వారు, ధీమంతులు, త్యాగమూర్తులు, అనుభవించిన వారు, దర్శించిన వారు దానిని తమదైనటువంటి సంస్కారధారతో ఈ ప్రపంచానికి మళ్ళీ అందిస్తూనే ఉంటారని, దానికి కూడా కర్త పరమాత్మ అని మనం నిజంగా నమ్ముతూ అటువంటి శాంతి స్థానంలో మన మనస్సును నిలకడ చెందుగాక. మనస్సుతో చుట్టం ఈ ప్రపంచాన్ని ఆపితే స్పర్ధ నశిస్తుంది. హృదయం ద్వారాలు గనక తెరుచుకొని ఆ హృదయంతో ఈ ప్రపంచాన్ని గనక చూడగలిగితే, ద్వారకమాయి మనలో ఉన్నది, అరుణాచలం మనలో ఉన్నది, ప్రశాంతి నిలయం కూడా మనలోనే ఉన్నది. ఆ మనలో లేనిది బయట ఏం లేదు, బయట ఉన్నదంతా మనలో. అందుకే శంకర భగవత్పాదులు, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ యత్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని స్వామికి నమస్కరిస్తూ సాయిరాం.